ఓం శ్రీ సాయిరాం. భాగవతుల భగవంతుల భక్తుల కథలలో ఒక అపురూపమైనటువంటి స్త్రీ పాత్ర మహాభారతంలో ద్రౌపది. ఈ ద్రౌపది అనగానే పంచభర్తృక అనొక మాటతో ఇంకేం లేదు కథ అనుకుంటాం. సత్యం పంచభర్తృకే, ఐదుగురు భర్తలు కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె. కానీ విషయం తెలుసుకున్నట్లయితే అసలు ఈ ద్రౌపది పేరేమిటి అని. ద్రౌపది ద్రుపదరాజ పుత్రిక గనక ఆమెను ద్రౌపది అన్నారు. ద్రౌపదికి అసలు పేరది కాదే. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తనను కృష్ణుడుగా, వ్యాసుడుగా, ద్రౌపదిగా సృష్టించుకున్నాడు. ఎందుకని? సంభవామి యుగే యుగే అన్నాడు. ఈ సంభవామి యుగే యుగేలో కథ జరగటానికో కారణం కావాలి. ఆ కథ భారత కథ జరగాలి అంటే ఓ కారణం కావాలి. ఆ కారణం ద్రౌపది. ఒకటి, కథ నడిపించే కథానాయకుడు కావాలి, అది తాను కృష్ణుడు. జరిగిన కథ తర్వాత యుగాలకు చెప్పాలి, రాసేవాడు కావాలి ఆయన వ్యాసుడు. చాలా విచిత్రం ఏమంటే, శ్రీకృష్ణ పరమాత్మ కర్షతి ఇతి కృష్ణ, కృషితి ఇతి కృష్ణ, కుషితి ఇతి కృష్ణ అని కదా కృష్ణుడి యొక్క శబ్దం. కృష్ణుడి అసలు పేరు కృష్ణుడే అయితే వేదవ్యాసుడి పేరు కూడా కృష్ణుడే. కృష్ణద్వైపాయనుడు ఆయన. ఆయన రెండవ కృష్ణుడు, అంటే కృష్ణుడిలో రెండో పార్శ్వం అది. ఇక ద్రౌపది అసలు పేరు కూడా కృష్ణే. ద్రౌపది, వ్యాసుడు, కృష్ణ పరమాత్మ ఈ ముగ్గురు పేర్లు కృష్ణ. ఆ కృష్ణ శబ్దంలోనే ఏమున్నదంటే, కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై పరమాత్మ వస్తాడు గనక ఈ మూడింటిని నాలుగింటిని కూడా ఏకం చేసుకొని ద్వాపరయుగంలో ఈ ముగ్గురుగా వచ్చిన ఒక కృష్ణ చైతన్యం అన్నమాట. ఇక స్వామి ద్రౌపది గురించి అనేకమైనటువంటి విశేషాలు మనకు చెప్పారు. భారతాన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని చదివినట్లయితే అనేక భావాలు కలుగుతాయి. అయితే స్వామి మన కోసం, ఆధునిక మానవుడి కోసం ద్రౌపది గురించి నాలుగు మాటలు చెప్పారు. నాలుగే లైన్లు, అది చదివితే ద్రౌపది ఏమిటో మనకు అర్థమైపోతుంది. పతుల మాటకెదురు చెప్పంగబోదు, వారి సేవల చేయగా తీరదనదు, తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. అద్భుతంగా చెప్పారు స్వామి. ఇవాళ నేను నా భర్తకి చాలా సేవ చేశాను, దాంట్లోనే నా సమయం అంతా అయిపోతున్నది, భజనకు వెళ్ళలేను, సత్సంగానికి వెళ్ళలేను, ఇంకో చోటుకి వెళ్ళలేను అనే వారికి చెప్తున్నారు ఆయన. ద్రౌపది ఎలా ఉన్నదంటే, పతుల మాటకు ఎదురు చెప్పంగలేదు. ఒక్కసారి కూడా ఎవరికి కూడా ఎదురు చెప్పలే. ఒకరా ఇద్దరా, ఐదుగురు భర్తలు, ఐదుగురికి ఆమె ఎదురు చెప్పలే. వారు ఏం చెప్పారో ఆజ్ఞని పాటించింది. వారి సేవల చేయగా తీరదనదు, నాకు టైం లేదు, నేను మీకోసం సేవ చేయలేనంటల్లా. ఐదుగురు ఐదు రకాల కోరికలు, ఐదు రకాల సేవలు కోరినప్పుడు అన్నింటినీ కూడా ఎదురు చెప్పకుండా చేసింది. ఇక మూడవది, తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు. అది అంతఃపురంలో పెట్టామా, అక్కడ హాయి. అరణ్యానికి వెళదామా, అట్లాగే మీతో. అరణ్యం కాదు, మారువేషంలో విరాటరాజు దగ్గరికి సరే. అంటే ఏమంటున్నది, ఎక్కడ ఏ పాత్ర ఇవ్వబడితే ఆ పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించింది. ఎవరి కోసము అంటే, తన ఐదుగురు భర్తల యొక్క సంక్షేమాన్ని కోరి. వాళ్ళు బాగుంటే తాను బాగున్నట్లు, అంతే తప్ప తాను బాగుంటే వారు బాగున్నట్లు కాదు. వారు ఐదుగురు ఉండాలి అని. ఈ పంచ భర్తలు ఎవరు అంటే, పంచ ప్రాణాలు. ఎక్కడ ఉన్నది ద్రౌపది అంటానికి స్వామి సమాధానం చూడండి, నీలోనే ద్రౌపది ఉన్నది, నీలోనే ఆ కృష్ణ శబ్దం ఉన్నది అన్నారు. ఎట్లా అంటే, పంచ ప్రాణాలుగా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు వాయువులు. ఈ పంచవాయువుల యొక్క శక్తే మనం ఇవాళ మాట్లాడేది కానీ, వినేది కానీ, నడిచేది కానీ. ఈ సర్వ జగత్తు కూడా నడిచేటువంటి చైతన్య భూమిక కాబట్టి ఈ ఐదు లోపలే ఉన్నాయి. వారే ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు. కాబట్టి ద్రౌపదికి ఐదుగురు భర్తలా అంటే భౌతిక స్వరూపంగా కాదు, అంతరార్థంలో తీసుకున్నట్లయితే పంచప్రాణములుగా మన లోపల ఉన్నారు. ఆ ద్రౌపది చుట్టూ ఉన్నారు గనక ఈ ద్రౌపది అనబడేటువంటి ఈ కృష్ణ స్త్రీలోకానికి శిరోమణి. చాలా ఉదాత్తమైనటువంటి వ్యక్తి. ఆమె పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలే, అవమానాలు ఎవరూ పడలే. సీతమ్మవారు అపహరింపబడింది, అశోకవనంలో ఉన్నది. రాముడు వచ్చాడు, రక్షించుకున్నాడు. కానీ ద్రౌపదిది అట్లా కాదే, మానభంగం జరిగింది. స్త్రీ దేనిని ప్రాణప్రదంగా భావిస్తుందో ఆ శీలాన్ని అపహరించటానికి బాలిసులు అంతా కూడా, కుచ్చితమతులైన వారంతా తమ మామల ముందు, ఇంటి పెద్దల ముందు, కుల పెద్దల ముందు, సభాస్థలంలో మధ్యలో నుంచోబెట్టి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఎంత నిబ్బరంగా ఉన్నది, ఎంత నిశ్చలంగా ఉన్నది. అదే తదేకమైనటువంటి ఒక భక్తి పారమ్యంలో భర్తలని అడగలా రక్షించమని పరమాత్మను అడిగిందామె. ఆ పరమాత్మ ఎక్కడున్నాడో వెతుక్కున్నది బృందావన విహారీ అన్నది, ద్వారకాపుర విహారీ అన్నది, అక్కడ విహారీ అన్నది. కానీ ఏమన్నదంటే వైకుంఠవాస అన్నది చివరికి అంతర్యామి అన్నప్పుడు పరమాత్మ పరిగెత్తుకుని వచ్చాడు. ఈ ద్రౌపది భక్తికి, శక్తికి, రక్తికి, అనురక్తికి, యుక్తికి సంకేతం. ఒక స్త్రీమూర్తిలో ఉండవలసినటువంటి సర్వసముపేతమైనటువంటి లక్షణాలు కనుక వస్త్రాపహరణంలో, సన్నివేశంలో ఆమె శరణాగతి జాతికి చూపించింది. స్త్రీమూర్తి ఎవరిని శరణు పొందాలి అంటే భర్త లోకంలో రక్షిస్తాడు, లోకం బారి నుంచి రక్షిస్తాడు. కానీ జన్మ నుంచి రక్షించేవాడెవడంటే తనకు తన భర్తకు మూలమైన పరమాత్మే అని చాటి చెప్పింది. ఎక్కడా నిబ్బరపడలేదు, తొందరపడలేదు, నిబ్బరాన్ని కోల్పోలేదు. నిశ్చల మనస్వి అయి ఆ సభామధ్యంలో ఒక ధర్మాన్ని ఎరిగినటువంటి వ్యక్తి గనక, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ప్రశ్నించింది. అంటే ధర్మరాజు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, నన్ను ఓడి గనక ఆయన పాచికలు ఆడినట్లయితే అది చెల్లదు. లేదు, నన్ను పణం పెట్టి ఆయన ఆట ఆడాడు అంటే ఆయన ఒక్కరికి మాత్రమే నేను సొంతం కాదే, ఇంకా మిగతా నలుగురున్నారు, వారి అంగీకారం ఉన్నదా, ఆటలో గెలిచి నన్ను పణం పెట్టాడా, గెలవటానికి నన్ను పణం పెట్టాడా, ధర్మ నిర్ణయం చేయమని అడిగింది. తలలు వాల్చారందరూ, ధర్మ నిర్ణయం చేయలేకపోయినారు. భీష్ముడంతటి వాడు, తల్లి నీవు ధర్మశాస్త్రాలన్నీ ఎరిగిన దానివమ్మా, కష్టకాలం ఏర్పడింది, కాస్త నిబ్బరించుకో అని అన్నప్పుడు ఆ ఆజ్ఞని, ఆ మాటని చక్కగా పాటించింది. కానీ పాటించింది కానీ మానం తనది, ప్రాణం తనది, అవమానం తనది. మరి రక్షించేవాడెవడు? భర్తలా తలలు వంచు కూర్చున్నారు, కురువృద్ధులా నిస్సహాయులైనారు, దుష్టులా చెలరేగిపోయి ఉన్నారు, సభంతా చూస్తున్నది, తాను ఒక్కతే అబల. కానీ సబలాన్ని నిరూపించుకోవటానికి ఎవరిని ఆశ్రయించాలో ఆయనను ఆశ్రయించింది వస్త్రాపహరణంలో శరణాగతిలో నుంచి, దృఢత్వంలో నుంచి, నిశ్చలత్వంలో నుంచి, తన మాన ప్రాణాల కంటే ఉన్నతమైనటువంటి మరొక వస్తువు లేదని నిరూపించటానికి ద్రౌపది ఆ కార్యరంగాన్ని ఎన్నుకున్నది. ఆ భూమికలో ఆమె విజయకేతనాన్ని ఎగరేసింది. అలాగే శ్రీకృష్ణుడే తనకు ఒక అక్షయ పాత్ర ఇచ్చినప్పుడు, నీకేం కావాలో ఎప్పుడు నీకు అవసరమైతే నన్ను ప్రార్థించు, కావలసిన తినుబండారాలన్నీ వస్తాయి అన్నప్పుడు తన కోసం వాడుకోలేదు. అక్షయ పాత్రలో ముందు భర్తలకేం కావాలి, ఎవరెవరికేం కావాలో వారందరికీ సమకూర్చిన తర్వాత మిగిలింది ఉచ్చిష్టాన్ని తాను భుజించింది. మిగిలినది అంటే ఉచ్చిష్టము అంటే ప్రసాదం. మిగతా వారు తిన్నదంతా సాదమైతే ఆమె తిన్నది మాత్రమే ప్రసాదం, అది కూడా కృష్ణప్రసాదం. ఆ కృష్ణప్రసాదాన్ని పరమేశ్వరుడి యొక్క జ్ఞానంగా భావించింది, పరమేశ్వరుడి యొక్క ప్రేమగా భావించింది. దానిని ఆమె రోజు కూడా చక్కగా అనుభవించింది. అలాగే అరణ్యవాసంలో సహజీవనం చేసింది. తన భర్తలు ఎక్కడ ఏ చెట్ల కింద పడుకున్నారో అక్కడే పడుకున్నది ఆమె, వాళ్లతోనే ఉన్నది. వాళ్ల కష్ట నిష్ఠూరాలలో, ఇబ్బందులలో, అననుకూలాలలో అన్ని వేళలా పగలు రాత్రి లేదు, భీకరమైన జంతుజాలాలు వాటన్నింటి మధ్య ఒక సబలగా, ఒక స్త్రీమూర్తిగా, ఒక దృఢ మనస్విగా అక్కడ ఆమె నిలబడిపోయింది. అలాగే చివరగా ద్రుపదరాజపుత్రికై, ఐదుగురు భర్తలకు ఆమె ఇల్లాలై, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సోదరి అయి, శ్రీకృష్ణ అంశతో, కృష్ణనామంతో పుట్టినటువంటి ద్రౌపది విరాటరాజు కొలువులో మాలిని వేషంలో వెళ్ళవలసి వచ్చింది. దాసి పాత్ర అది. అంటే రాజుగారికి, రాణిగారికి రోజు కురులు తీర్చిదిద్దేటువంటి పని. ఈ పని హీనము అనుకోలేదామె. మారువేషం గదా, అసలుని దాచి ఉంచవలసిన ఈ ఒక్క సంవత్సరం ఎట్లా ఉండమన్నా ఆవిడ తనను తాను నిర్ణయించుకుని వెళ్ళింది. ఏ నేర్పరితనాన్ని తాను పొందిందో, అంటే స్కిల్ అంటామే ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞని తన వనవాసానికి అజ్ఞాతవాసానికి చక్కగా వాడుకున్నదామె. వాడుకొని ఎక్కడా కూడా తాను ద్రుపదరాజపుత్రికనని కానీ పంచపాండవుల యొక్క భార్య అని కానీ అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన వ్యక్తినని కానీ ఆభిజాత్యం ప్రదర్శించకుండా ఆ మాలిని అనేటువంటి ఇవ్వబడినటువంటి ఆ పాత్రలో పరమాద్భుతంగా ఆమె ఒదిగిపోయింది. అయినా విరాటరాజు విముక్తం కావటానికి, కీచక వధ జరగటానికి మళ్ళీ ఆమె కారణమైంది. ఆ కారణంలో తన యుక్తిని ప్రదర్శించింది చూడండి. తన శక్తిని ప్రదర్శించలా భీముడికి చెప్తే ఒక్క నిమిషంలో అదే కీచకుణ్ణి సంహారం చేసేవాడు. కానీ బయటపడిపోతాం కదా, యుక్తి కావాలి. అందుకనే ప్రపంచంలో బతకటానికి వివేకము కావాలి, విజ్ఞానము కావాలి, దానితో పాటు విచక్షణ కూడా కావాలి. అంటే డిస్క్రిమినేషన్ కూడా ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కావాలి, ఏమక్కర్లేదు, ఏమక్కర్లేదో తెలుసుకుంటే మిగిలిందంతా ఏం కావాలో తెలిసిపోతుంది. ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే ఏం అక్కర్లేదో అక్కడే ఉండిపోతాయి. గనక ఏం అక్కర్లేదో ముందు తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞాన విచారణలో ద్రౌపది ఆరిదేరినటువంటి చెయ్యి. అలాగే సమస్థితి అంటే దాన్ని మనం ఇవాళ సమస్థితిని ఈక్వానిమిటీ, ఈక్విపాయిజ్, ఈక్విలిబ్రియం అని వాడతాం. కష్టం వచ్చింది, ఆమెమీ బెంబేలు పడిపోలే, నిబ్బరంగా ఉన్నది. ఒకే కారణం, ఈ కష్టం ఎన్నాళ్ళో ఉండేది కాదు. మహాసుఖం వచ్చేసింది, ఏం పొంగిపోలే, ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. స్వామి అన్నారు చూడండి, సుఖము దుఃఖం రెండు కూడా అటు ఇటు పాసింగ్ క్లౌడ్స్ అని ఒక మాట. ఏ ప్లెజర్ ఈజ్ ఎ స్మాల్ ఇంటర్వెల్, వెరీ షార్ట్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ కెలామిటీస్. ఏ కెలామిటీ ఈజ్ ఎ వెరీ షార్ట్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్. నైదర్ యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ నార్ కెలామిటీ. ఆ రెండు కూడా, కష్ట సుఖాలు రెండు కూడా అలా వచ్చి వెళ్ళిపోయేటువంటి కదిలిపోయే మేఘాలు, చెదిరిపోయే మేఘాలు. మేఘం వచ్చిందా అదే తొలగిపోతుందన్న నిశ్చలత్వంతో ఉండమన్నారు. దానికి ప్రతీక ఎవరంటే మన ద్రౌపది. ఈ ద్రౌపది ఇటు విరాట పర్వంలో, అరణ్యవాసంలో, సభలో, అట్లాగే అక్షయ పాత్రను తాను పొంది కూడా అవసరమైన వేళ మాత్రమే ఆమె దాన్ని వాడుకున్నది. ఏదో పాత్ర ఉన్నది కదా, ఎప్పుడైనా ఏవైనా చేయొచ్చని దాన్ని వాడుకోలే. గురువు, సచివుడు, తండ్రి, దైవము, సోదరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆకలి అయిన వేళ దీనిని వాడుకో అని ఇచ్చాడు అక్షయ పాత్ర. ఆకలి తన భర్తలకు ఎప్పుడవుతుందో ఆమెకు తెలుసు గనక, అరణ్యవాసంలో ఉన్నటువంటి రాజకుమారులు గనక, దృఢకాయులు గనక, వారి వారికి ఏమేమి కావాలో అవి మాత్రమే అడిగింది. అందరినీ సంతృప్తిపరచింది ఆమె. ధర్మకామన, కార్యకామన, కామకామన లేదు ఆమెకి. ప్రపంచం లేదు. ద్రౌపది అంటే కేవలం తనువుతో కూడిన ద్రౌపది కాదు, కృష్ణ చైతన్యాన్ని నింపుకున్నటువంటి స్త్రీమూర్తి. నిజానికి పరమేశ్వర తత్వం గనక ఒక స్త్రీమూర్తిగా జగత్తులోకి వచ్చిందా అంటే రెండే రెండు పాత్రలు. ఒకటి జగజ్జనని అయినటువంటి అమ్మవారు, ఆనాడు సీతగా, మళ్ళీ ఇదిగో ఈనాడు ద్రౌపదిగా. అందుకనే స్వామి అన్నారు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. ఇవన్నీ ఒక ఎత్తండి. మనం ఎన్నన్నా పాటించవచ్చు, ఎన్నన్నా తెలుసుకోవచ్చు, నిబ్బరంగా ఉండొచ్చు, కొంత సాధన చేత నిశ్చలంగా ఉండొచ్చు, మనకి భక్తి విశ్వాసాలు ఉండొచ్చు, కానీ ఒక మాతృమూర్తికి గర్భశోకం కలిగినప్పుడు అది ఆమెదే. ఒకడు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఏ భర్త అయినా ఏదో జరిగిందిలే, జరిగిపోయిందిలే, మనం ఏం చేయగలం అని ఆగవచ్చు. కానీ గర్భశోకం తనది, ఎట్లా దాటాలి అని అనుకున్నప్పుడు ఉపపాండవ సంహారం ద్రౌపది జీవితంలో ఒక పరమ చరమమైనటువంటి ఘట్టం. నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల్ని అశ్వత్థామ చంపేశాడు. ఇక తన తర్వాత తన బిడ్డలంటూ లేరు ఆమెకి. అప్పుడు అర్జునుడు వెళ్ళి బంధించి తీసుకొచ్చాడు ఎవరిని, అశ్వత్థామని. తీసుకొని వస్తే వీడిని చంపుతానన్నాడు. చంపమని నువ్వు చెప్పి, ఇదిగో వీడే నీ కొడుకుల్ని, మన కొడుకుల్ని చంపాడు, పైగా నిద్రపోతున్నవాడినంటే ద్రౌపది అశ్వత్థామ కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడి ఏమన్నదో తెలుసునా, ఏమయ్యా ఎందుకు ఇలా చేశావు, నిన్ను గనక ఎవరన్నా చంపితే నీ తల్లికి ఎంత శోకం కలుగుతుందో మర్చిపోయినావా, నీ తల్లికి గర్భశోకం కలిగించిన వాడు అవుతానే నీకు ఎప్పుడు అనిపించలేదా, నువ్వు ఇలా చంపవచ్చునా పిల్లల్ని అని ఒక మాట చెప్పింది. కాళ్ళ మీద పడి చెప్పింది, నుంచోని కాదు. మామూలుగా గనక ఐదుగురు కొడుకుల్ని చంపినవాడు వీడే అని తన భర్త అర్జునుడు తీసుకొస్తే నా ఎదురుగా వీళ్ళని చంపండి అంటుంది. అనలే ద్రౌపది, నీ తల్లికి గర్భశోకం కలిగించేవాడిని అవుతానేమో అని నీకు అనిపించలేదా అన్నది. అంటే తల్లికి గర్భశోకం కలిగించకూడదు అని అక్కడ ఓ మాట చెప్పింది. నువ్వు ఎటువంటి వాడివో తెలుసా అశ్వత్థామ, బ్రాహ్మణుడివి నువ్వు, పైగా ద్రోణపుత్రుడివి నువ్వు అని స్వామి మాటల్లో ఎంత అందంగా ఉంటుందంటే,
పరగన్మా మగవారలందరును మున్బాణ ప్రయోగోపసంహరణా ఆయుధ విజలన్నియు ద్రోణాచార్యుచే అభ్యసించిరి పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగములేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే.
యమయా, నువ్వు ఎలాంటి వాడివో తెలుసిన, మా మగవారులందరూ, మా అంటే నా మగవారులందరూ అంటే నా భర్తలందరూ కూడా బాణ ప్రయోగము ఉపసంహారము అనేటువంటి ఆయుధ విద్యలన్నీ కూడా, బాణం ఎలా వేయాలో ఎలా ఉపసంహరించాలో ఎక్కడ నేర్చుకున్నారో తెలిసిన ద్రోణాచార్యుడి దగ్గర అభ్యాసనం చేశారు. నువ్వెవరంటే,
పుత్రాకృతి నున్న ద్రోణుడవు, ద్రోణుడు యొక్క పుత్రాకృతిగా ఉన్నావు.
దీంట్లో పరమాద్భుతమైన ఒక రహస్యం ఉన్నది. ఏమిటంటే, ఆత్మవై పుత్రనామాసి అని, అంటే మన పిల్లలంతా కూడా మన ఆత్మస్వరూపులు, మన ఆత్మలో నుంచి వచ్చారు అని ఉత్తముడైతే. కానీ వీడు ఎలా ఉన్నట్టంటే, అచ్చం ద్రోణుడిలాగా ఉన్నావు కానీ ద్రోణుడిలాగా లేవే, రూపంలో ఉన్నావు, ఆకారంలో ఉన్నావు, ఆచారంలో లేవు. నువ్వు ఎలా ఉండాలి, నా భర్తలు అయినటువంటి వారందరికీ విద్యాభ్యసనం చేసిన నీ తండ్రి వలె ఉండాలి. నీ తండ్రికి నా భర్తలంటే ఎంత కరుణో తెలుసా, నీకు అసలు కరుణే లేదేమయ్యా. ఆయన నీ తండ్రి శిష్య సంతతిని సంహారం చేయాలి అని నీకు అనిపించింది, ఇది న్యాయమా? నువ్వు ద్రోణాచార్యుడితో సమానుడివయ్యా, ఈ పని చేయకుండా ఉండవలసింది అని అంటున్నది ఈమె. చేసినవాడు తలంచుకునించున్నాడు, పోగొట్టుకున్నటువంటి బిడ్డలను పోగొట్టుకున్న భర్త వాణ్ణి బంధించి తెచ్చాడు. ఇటువంటి ధర్మశాస్త్ర ఉపదేశనం చేస్తున్నది శిష్యవాత్సల్యం ఉన్నటువంటి ద్రోణాచార్యుడి యొక్క శిష్యుల కొడుకులను నువ్వు సంహారం చేశావు, ద్రోణ సమానంగా ఉన్న నువ్వు, నీకు ఇది పాడి కాదు, న్యాయం కాదు అన్నది. అనగానే అర్జునుడున్నాడు, ఇదేమిటి, ఉప పాండవుల్ని సంహారం చేసినటువంటి అశ్వత్థామని చంపు అంటుంది ద్రౌపదిని, నేనొస్తే అశ్వత్థామ కాళ్ల మీద పడి ద్రౌపది ఇట్లా అడుగుతున్నదేమిటని, ఇదేమిటి నువ్వు వెర్రిదానా, నేను చంపుతాను నేనన్నాడు. అప్పుడు చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇద్దరికి బోధించింది, తన శోకం గర్భశోకాన్ని తనలోనే ఉంచుకొని. ఒకడు అశ్వత్థామ, బ్రాహ్మణుడివై గురుపుత్రుడివై శిష్యుడి యొక్క కొడుకుల్ని చంపటం న్యాయం కాదు నాయన అన్నది, నీ తల్లికి ఇటువంటి గర్భశోకం రాకుండా చూడు అన్నది. అర్జునుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అర్జునుడితో చెప్తోంది, నువ్వు క్షత్రియుడివి కావచ్చుగాక, కానీ ఎవరిని చంపకూడదో శాస్త్రం ఉన్నది, చెప్పనా అన్నది అని చెప్పింది.
వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్ర మైమరచినవాని సౌఖ్యమున మధ్యమూత్రవినదాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వాని కావు మల్చు వాచరచినవాని కామినుల చంపుట ధర్మముగాదు ఫల్గుణ.
యమయా, క్షత్రియుడివే నువ్వు, ఇన్ని రహస్యాలు తెలుసుకున్నావే, శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నావే, జ్ఞానమంతా పొందేవే, ఈ అశ్వత్థామని చంపకూడదు అని నీకు అనిపించలేదా? ఎందుకు చంపకూడదు అంటే, భయపడ్డవాడిని చంపకూడదు, దైన్యంతో ఉన్నవాడిని చంపకూడదు, నిద్రలో మైమరచి ఉన్నటువంటి వాణ్ణి, మై అంటే శరీరం, శరీరం మరచి ఆదమరచి హాయిగా నిద్రలో ఉన్నవాడిని చంపకూడదు, అలాగే సుఖం పొందాలి అని సురాపానం చేసి మద్యము సేవించి పడుకున్నవాణ్ణి చంపకూడదు, అలాగే భగ్నుడైపోయినటువంటి వాణ్ణి, ప్రపంచంలో ఓడిపోయిన వాడిని నువ్వు చంపకూడదు, అది శవమే కదా. సాధు జడభావము వాని, సాధుత్వం లేని వాడిని చంపకూడదు, అలాగే కావు మంచు వాచరచిన వాని, నన్ను రక్షించు అని నోరు తెరిచి అడిగిన వాణ్ణి, కామినుల స్త్రీలను చంపకూడదనే ధర్మం నీకు తెలియదా, కాబట్టి వీడిని నువ్వు చంపద్దు, చంపుతావు, నా బిడ్డలు వెనక్కి తిరిగి వస్తారా, ఉప పాండవులు మళ్ళీ నిద్రలో నుంచి లేచొచ్చి నాకు ఆనందాన్ని కలిగిస్తారా, అశ్వత్థామ యొక్క తల్లికి గర్భశోకం కలిగించకు అర్జున అని అర్జునుడికి, నీ తల్లికి గర్భశోకం కలిగించే పని నువ్వు చెయ్యొద్దని అశ్వత్థామకి ఇద్దరికీ చెప్పినటువంటి పరమ కారుణ్యమూర్తి, క్షమ, స్వామంటారు టాలరెన్స్. ఆ టాలరెన్స్, ఆ క్షమాగుణం కంటే అత్యుత్తమమైనది లేదు. పశ్చాత్తాపం ఒక స్థాయి అయితే మనకి అపకారం చేసినటువంటి వాడిని, మనల్ని పతనం చేయటానికి ప్రయత్నించిన వాడిని, లేదా మనల్ని సంహారం చేయటానికి ప్రయత్నించిన వాడి పట్ల కూడా ఆ క్షమ, ఔదార్యం వాటిని ప్రదర్శించటం ఒక్క ద్రౌపదికే చెల్లింది. ఆ ద్రౌపది చక్కగా, అయితే నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేశా కదా, మరి నేను క్షత్రియుణ్ణి, ఎలా అయిపోయిందంటే ఆయన ఆమె అన్నది, వీడికి శిరోముండ నుంచి హాయిగా వాడి శిరోముండనం అంటే తలగొరిగి వాడిని అవమానపరచు. మానవు ఉన్నటువంటి వాడికి అవమానమే ప్రాణంతో, ప్రాణం పోయిన వాడితో వాడు సమానం కాబట్టి వాడిని అవమానపరిచి పంపు తప్ప వాడిని చంపద్దు అన్నది. ఇది ద్రౌపది తన జీవితంలో మనకి బోధించేటువంటి ఆదర్శప్రాయంగా తన జీవితంలో చెప్పటానికే ఉంది, చెప్పటం చాలా తేలిక. ఐదుగురు బిడ్డలని పోగొట్టుకున్నటువంటి ద్రౌపది అర్జునుడికి అశ్వత్థామకి చెప్పటం, పైగా గర్భశోకాన్ని దాచుకొని, ఇది ఒక ఉదాత్తమైన స్థాయి. అధ్యాత్మలో అధ్యాత్మ అంటే నిత్య జీవితానికంటే భిన్నమైంది కాదు. అసలు జీవితమే అధ్యాత్మ జీవితం, అందులో కాస్త నిత్య జీవితం ఉంది. కాస్త ఉద్యోగం చేస్తాం, కాస్త వ్యాపారం చేస్తాం, కుటుంబాన్ని నడుపుతాం, అసలు జీవితమే అధ్యాత్మ. అందుకే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము, పరమాత్మని వెతుక్కోవటానికి మానవ జన్మ ఇవ్వబడింది గనక ద్రౌపది ఒక్క క్షణం గనక అర్జునుడి వాడిని చంపు అంటే అశ్వత్థామ మరణించుండేవాడు, కానీ క్షమాగుణం చేత వదిలిపెట్టింది. అలాగే సభాపర్వంలో కూడా, అంటే నిండు సభలో కూడా తనని అవమానించిన వారిని శిక్షించమని ఆమె అడగలే, అందరూ ప్రతిజ్ఞలు చేశారు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, యుద్ధంలో వాడిని చంపుతాను, తొడలు విరుస్తాను, వీడి రొమ్ము విరుస్తాను, రక్తం దాగుతాను అన్నాడు. ఆమె ఏం మాట్లాడలే. ఆమె ధర్మ విజితనా అధర్మ విజితనా చెప్పమన్నది, చెప్పలేరు గనక ఆ ప్రశ్న వదిలిపెట్టింది లోకానికి, శాస్త్రానికి, పరమాత్మని ప్రార్థించింది. అంటే శాస్త్రాలు, అనేకమైనటువంటి విషయాలు పరమాత్మ కంటే ఉన్నతమైనవి నిజానికి కావు. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందిన వాడికి శాస్త్రాలు నిజానికి అక్కరలేదు. అందుకే అన్నారు స్వామి దగ్గరికి వేలూరి శివరామశాస్త్రి గారిని ఆ రోజుల్లో వస్తే, ఎవరి భగవాన్ సత్యసాయిబాబా వారు అని అడిగినప్పుడు ఆయన అన్నారు, అది నడిచే బ్రహ్మ పదార్థం, పండితులకి పరీక్ష, పామరులకి శ్రీరామరక్ష అన్నారు ఆయన. పండితుడికి ఆయన ఎప్పుడు నిజమే నిత్య పరీక్ష, అది పామరుడికే అది శ్రీరామరక్ష. అభయహస్తం ఇస్తే వాడి జీవితం వందేళ్లు నిండుగా హాయిగా శరత్ పౌర్ణిమలాగా నడిచిపోతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి కృష్ణ అంటే ద్రౌపది ధర్మవేది. ఆమె ధర్మం తెలిసింది, శాస్త్రాలు ఎరిగింది, అధ్యయనం చేసింది, స్త్రీ చైతన్య స్వరూపంగా వచ్చింది, మహాభారత సంగ్రామానికి మూలమైంది. అలాగే ద్వాపరాంతంలో జరిగినటువంటి ఆ మహాభారత సంగ్రామం ఉన్నది చూడండి, యుద్ధం ఉన్నది చూడండి, దానికి కారణము ప్రేరణము ఆయనైతే, తారణము తనదైన మరొక భాగమైనటువంటి కృష్ణుడైనాడు. ఈ కృష్ణగాథని అంటే ఈ ద్రౌపది గాథని, ఈ కృష్ణుడి గాథని రాసిన కృష్ణుడు వేదవ్యాసుడు గనక ద్వాపరయుగమంతా కృష్ణ చైతన్యంతో సాగింది. అందులో ద్రౌపది చాలా ప్రధానమైనటువంటిది. ఈ పంచప్రాణాలు మనలోనే ఉన్నాయని గనక గమనించుకున్నట్లయితే, ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఉన్నారు మనలో అనుకోవాలి. ఎలా ఉన్నారు అంటే, ధర్మరాజు ఉన్నాడు, తినజాలను నెత్తుటికూడు మాధవ అన్నాడు, నాకు యుద్ధం వద్దయ్యా, ఎంతోమంది మరణిస్తారు దాంట్లో, తర్వాత రాజ్యం మిగులుతుంది, ఆ నెత్తుటి కూడి నేను తిననా అన్నాడు ధర్మరాజు. అట్లా ఉండాలి మనం, అధర్మంతో కూడిన సంపాదన వైపు మన మనస్సు వెళ్ళకూడదు, ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. ఈ ధర్మం కూడా పరమాత్మ యందు నిక్షిప్తమై ఉన్నట్లయితే, కలిసి ఉన్నట్లయితే అది మరింత రాణిస్తుంది గనక ధర్మరాజు అన్ని వేళలా శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉండటానికి ప్రయత్నం చేశాడు భావపరంగా. ఇక భీముడ భుజబలం ఒక్కటి మాత్రమే మనకు చాలదు, భుజబలం బుద్ధిబలం కూడా కావాలి ప్రపంచంలో. అంటే శరీరం, మనస్సు, హృదయం మూడు ఉన్నాయి. కేవలం శరీరమే మనం కాదు, శరీరాన్ని నడిపిస్తున్న ఒక మనస్సు కూడా మనమే. శరీరము మనస్సు మాత్రమే కాదు, దానిని స్థిమితంగా ఉంచే హృదయము మనమే. కాబట్టి ఈ శరీరము, మనస్సు, హృదయము ఈ మూడింటిని కూడా సంపుటీకరణం చేయటానికి, దానిని త్రిపుటి మూడుగా చేసుకోవటానికి, మూడుగా కనిపిస్తున్న దానిని ఒకటి చేయటానికి భీముడు అనేటువంటి, భీమ అంటే అవధి లేని, దాటటానికి వీలు లేని, అపరిమితమైనటువంటి దేహ దారుఢ్యానికి, శక్తికి భీముడు సంకేతం. కానీ ఆయనలో కూడా ఒక పూర్ణ విచక్షణ ఉన్నది. ఎందుకని? తన జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు యొక్క సాంగత్యం చేత. ఇక అర్జునుడా, ఆయన దుర్జనుల పాలిటి ఫల్గుణుడు. ఆయన ఎవడు ప్రపంచానికి హితముగాని పనిచేస్తాడో అర్జునుడి చేతిలో వాడికి సంహారం జరగవలసిందే. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి తన యొక్క భావమరిదిగా ఎంచుకున్నాడు, స్నేహితుడుగా ఎంచుకున్నాడు. ఆ విషయం చెప్పటానికి ఇంకో రెండు విషయాలున్నాయి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు పంచపాండవులు కదా, ద్రౌపది కూడా ఆరో భాగం కదా. ఇటువంటి అన్ని శాస్త్రాలు తెలిసిన ద్రౌపదికి కూడా భగవద్గీత చెప్పచ్చు కదా అంటే అర్జునుడికే ఎందుకు చెప్పాలంటే ఒక లౌక్యమైనటువంటి విశేషణ ఉన్నది. యుద్ధం జరుగుతుంది, ధర్మం జయిస్తుంది, రాజ్యం వస్తుంది. ధర్మరాజు పెద్దవాడు గనక ఆయన రాజు అయి తీరుతాడు, అర్జునుడు కాడు, అవకాశం లేదు. ధర్మరాజే అవుతాడు గనక భీముడికి కానీ నకుల సహదేవులకు కానీ కాదు. అంటే రాజ్యం వచ్చినా రాజయ్యేవాడు ఎవడయ్యా అంటే ధర్మరాజే. మరి అర్జునుడు ఏం కావాలని యుద్ధం చేసేవాడు అవుతాడు. ఆయన అడుగుతాడు, ఇన్ని విషయాలు నువ్వు చెప్పావు కదా, నేనిప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. ద్రౌపదికి అసలు ఈ ప్రశ్నే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశించిన ధర్మాన్ని తన పాతివ్రత్య ధర్మంతో, తన నిత్య జీవితంతో ఆమె ఆచరించినటువంటిది గనక కృష్ణుడి ముందు ఆమెకు ప్రశ్నలు లేవు. అర్జునుడు మాత్రం అడిగాడు, మరి యుద్ధం అవుతుంది, రాజుని కానంటున్నావు, ఈ మాటలన్నీ విన్నాను నేను, పూర్తి భగవద్గీత విన్నాను, ఇప్పుడు నేను ఏం కావాలి అని అడిగాడు. యోగైర్భవతి అర్జున అన్నాడు. నువ్వు యోగివి కా అన్నాడు. నువ్వు రాజువి కాలేవు, భోగివి కాలేవు. భోగం ఎవరికంటే ధర్మరాజుకి, యోగం నీకు. నీకెందుకో తెలిసినా నువ్వు నాతో ఉన్నావు గనక. ధర్మరాజు నాతో ఉన్నాడు కనుక వాడికి భోగం ఇచ్చా, వాణ్ణి కాపాడటం కోసం భీముణ్ణిచ్చా, నకుల సహదేవుల్నిచ్చా, నువ్వు మాత్రం యోగివికా అనగానే అర్జునుడే అడిగాడు, నువ్వెప్పుడు యోగివైనావు అని అడిగాడు. నన్ను అంటున్నావు నువ్వు అయినావా అన్నాడు. సతతం యోగినః, నేను అసలు ఎప్పుడూ యోగినే, నీకు అప్పుడప్పుడు అట్లా కనిపించాను కానీ అన్ని వేళలా నేను యోగినేనన్నాడు. ఈ విచారణ ఎందుకంటే ఈ విశ్లేషణ, పంచపాండవులందరూ కృష్ణుణ్ణి కొలిచిన ఎత్తు ఒక ఎత్తు, ద్రౌపది ధర్మశాస్త్రం ప్రకారం, శాస్త్రాల ప్రకారం, జీవితం ప్రకారం, అనుభవాల ప్రకారం, అనుభూతి ప్రకారం, భక్తి ప్రకారం, శరణాగతి ప్రకారం, సమర్పణ ప్రకారం, వినయం ప్రకారం, బంధుత్వం ప్రకారం, అన్నింటి కారణాల వలన ఇవన్నీ మా కృష్ణయ్యకి అప్పజెప్తే చాలు, నాకేం భయం లేదు. ఇవాళ ధర్మమా అధర్మమా శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయిస్తాడు అన్నది. కాబట్టి ధర్మ వివేచన, ధర్మ విశ్లేషణ, ధర్మ ఆచరణ, ధర్మ సంకల్పాలు ఇవన్నీ కూడా ద్రౌపదిని ధర్మవేదిని చేసినాయి. ధర్మం ఎరక్కపోయినట్లయితే కర్మలు అనుభవించవలసిందే. కానీ ద్రౌపది అంటే కృష్ణనామంతో ఉన్నటువంటి ద్రౌపది కష్టాలనన్నింటినీ కూడా కర్మనిష్టగా అనుభవించింది. అయ్యో నాకే వచ్చినయ్యే, ఐదుగురు భర్తలున్నారే, అటు నా కృష్ణుడు, నా అన్నే, నే ద్రుపదరాజ పుత్రికనే, ఇవేమీ అనుకోలే, ఈ కష్టం ఈ జన్మలో నేను ఇది అనుభవిస్తున్నాను అంటే ఇది నాకు భగవంతుడిచ్చిన కర్మనిష్ట, దీనిని దాటాలి అంటే నా శక్తి చాలకపోతే పరమాత్మ యొక్క శక్తి కోసం నేను పాటుపడాలి, దానికోసం పరమాత్మని నేను పొందాలి. పరమాత్మని పొందటానికి నతుల చేత, నుతుల చేత, స్తుతుల చేత, గీతకాల చేత ఆయన దొరకడు గనక శరణాగతి చేత, సమర్పణ చేత, పరిపూర్ణ విశ్వాసం చేత నేను పొందాలి గనక ఆ పరమాత్మని లోపలే పెట్టుకున్నది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరిగా, సహోదరిగా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించింది. ఐదుగురు గాంధర్వ స్వరూపులైనటువంటి ఆ భర్తలు, వారు మామూలు వారు కాదనామకు తెలుసు. అందుకనే గీర్వాణాకృతులు ఏవురిప్పుడు నేను వ్యసంబెట్టి ప్రాణము మానమున్ అని కీచకుడికి చెప్పింది. వాళ్ళు వస్తారు ఐదుగురు భర్తలు, నేను ఒకరికి ఇల్లాలని కాదు ఐదుగురికి ఇల్లాలని. వాళ్ళు గంధర్వ స్వరూపులు, వచ్చారంటే నీ యొక్క సంహారం జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. ఎక్కడా తొట్టుపాటు పడకుండా, ఎక్కడా నిబ్బరం కోల్పోకుండా, ఒక నిశ్చలమైనటువంటి మనస్సుతో పతివ్రతా ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ, అన్నింటికంటే స్వామి ద్రౌపది పాత్రలో ఆయన ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని, కారణం ఏంటంటే ఆయన కృష్ణుడే కదా. ద్రౌపది యొక్క మనస్సు ఒక వ్యాసుడికేం తెలుసు, స్వామికి తెలుసు. అందుకనే అన్నారు ఉన్నదానిలో తృప్తి చెంది. అందుకే స్వామి అంటారు చూడండి, ప్రపంచంలో స్త్రీకైనా పురుషుడికైనా కావలసింది చారిటీయే కానీ వ్యానిటీ కాదు బంగారు అన్నారు. చారిటీ అంటే త్యాగం ఉండాలి, చారిటీ ఒక దానం ఉండాలి, పవిత్రత ఉండాలి, సౌశీల్యం ఉండాలి, అంతేగాని ప్రదర్శన కాదు అన్నారు. ప్రదర్శన ఎప్పుడు కూడా తుడిచిపెట్టుకుపోయేదే, కాలగర్భంలో కలిసిపోయేదే. అది ఆత్మవంచన, అది జగద్వంచన. కనుక ఇన్ని కారణాల వలన ఒక క్షమాగుణాన్ని, ఒక సహనాన్ని, ఒక నిశ్చలత్వాన్ని, నిర్మల భక్తి పారమ్యాన్ని, పరమాత్మయందు తనకున్నటువంటి ఆ బాంధవ్యాన్ని కూడా అన్ని వేళలా గుర్తుపెట్టుకుంటూ పతివ్రతాధర్మాన్ని పాటిస్తూ భర్తలకు కావలసినటువంటి ఆనందాన్ని, కావలసినటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఒక వెన్నుదన్నుగా నిలబడి మహాభారతం మొత్తం ద్వాపరయుగంలో పరమాద్భుతంగా నడిపించినటువంటి ద్రౌపది నిజానికి ధర్మవేది. ఆమెను జాగ్రత్తగా అనేక కోణాలలో పరిశీలించినట్లయితే ఆమె కూడా అగ్నిపుత్రి. అగ్నిపుత్రి అంటే జ్ఞానపుత్రిక అని అర్థం. జ్ఞానంలో నుంచి వచ్చింది ఆమె. జ్ఞానమే, జ్ఞానం ప్రకారమే ఆమె జీవితం నడిచింది. ఎక్కడ ఏ రకమైనటువంటి దానికి లొంగకుండా పరిపూర్ణ వైభోగంతో నడిపినటువంటి ద్రౌపది ఇవాళ మనకి అనేక రకాలుగా ఒక ఆనందతారక స్థితిని అనుగ్రహ వరదానం చేసింది. అటువంటి ద్రౌపదిని మనం ఇవాళ తలుచుకున్నాం. ద్రౌపది అంటే ఇవాళ సాహిత్యంలో అనేక వికృత అర్థాలు ఏర్పడ్డాయి, వాటిని మన దాకా రానివ్వకూడదు. భారతం చదవాలి. ఎందుకంటే ఈ ద్రౌపదే శాంతి పర్వంలో భీష్ముల వారు అంపశయ్య మీద పడుకొని అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ప్రధానంగా విష్ణు సహస్రనామం గురించి చెప్తూ ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా వింటుంటే ద్రౌపది నవ్వింది. నవ్వింది. ఆమె ఎప్పుడైనా సరే ఒక నవ్వు ద్వారా ఒక నిరసన ప్రదర్శిస్తుంది. ఆగ్రహంతో ఊగిపోతూ కాదు, తల్లి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు భీష్ముడు. ఏం లేదు, ఇంత బోధ గనక తొలినాళ్లలోనే చేసి ఉంటే మా కౌరవులంతా మిగిలిండేవారు కదా, ఈ యుద్ధమే జరిగేది కాదు కదా. ఈ విష్ణుభక్తి, విష్ణు పారమ్యం, విష్ణునామ సహస్రనామం యొక్క విశిష్టత పెద్దవారుగా మీరు ఆనాడే చెప్పి ఉన్నట్లయితే ఎంత బాగుండేది, ఇది సమయమా అన్నది. అంటే ఆయన అన్నాడు, ఆ యోగం రావాలి, ఆ సమయం రావాలి, వచ్చేదాకా కాచుకొని ఉండాలమ్మా, ఏం చెయ్యను నేను. ఇదిగో దుర్యోధనుడు పెట్టిన అన్నం చేత, వాడు ఇచ్చినటువంటి ఉప్పు చేత నా శరీరం అంతా కలుషితమైపోయింది. ఈ అంపశయ్య మీద పడుకున్నందువలన ఆ రక్తమంతా ధారలు కట్టిపోయింది. ఆ మిగిలినటువంటి ఆ సత్వగుణ ప్రధానము, శ్రీకృష్ణ సన్నిధానము, మీ వంటి ధర్మమూర్తులందరూ నా చుట్టూ ఉన్నందువలన, సత్సాంగత్యం వలన సత్సంగ భావాలు నాలో కలిగినాయి, అందువల్ల నేను విష్ణు సహస్రనామం చెప్పానమ్మా అన్నాడు ఆయన. అంటే విష్ణు సహస్రనామానికి సాక్షి ఎవరు అంటే మన ద్రౌపది. అంతేకాదు, ఆమె ప్రశ్న వేసింది ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు అన్నదానికి. కాబట్టి ద్రౌపదిని మనం అన్ని వేళలా స్మరిద్దాం. ద్రౌపది నేర్పినటువంటి ఆ దయాధర్మ కారుణ్య విశేషాలని, క్షమని ఆధునిక స్త్రీలు ప్రధానంగా ఎక్కడా సహనం కోల్పోవద్దు, నిబ్బరాన్ని కోల్పోవద్దు, నిశ్చల మనస్కులై ఉండండి, మనోరోగాలు మనోజాడ్యాల నుంచి బయటపడండి, ఎప్పుడైనా జీవితంలో కష్టం ఏర్పడినప్పుడు పరమాత్మ వైపు చూడండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. ఒక ద్రౌపది పంచభర్తలు అంటే ఐదుగురు భర్తలని మాత్రమే కాదని, ఆ పంచప్రాణములు నీ భర్తలోనే పంచప్రాణాలు ఉన్నాయని, నీ భర్తను మించినటువంటి దైవం లేదని స్వామి పదే పదే చెప్పినట్లుగా ఆ భావాన్ని చక్కగా అందిపుచ్చుకొని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మహాభారతంలో ద్రౌపదిని పరమ విశిష్ట రీతిలో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. దానిని ద్రౌపది అంటే శ్రీకృష్ణ చైతన్యానికి స్త్రీ స్వరూపంగా భావిస్తూ ఆమె ధర్మ వేది అని చక్కగా అర్థం చేసుకుంటూ ద్రౌపది ప్రాతస్మరణీయమైనటువంటి మహాప్రతి పతివ్రతగా సంభావిస్తూ అన్ని వేళలా పరమతృప్తిగా జీవించాలని భావిస్తూ సాయిరాం.